அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஹரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயன்னுமக நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்டவபுர்தராப்யாம் நகேந்திரகன்யாவுருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம்.
வீரபத்ருடு மரொக ருத்ருடி லாண்டி ரூபந்தோ பத்ரகாளி சமேதுடை சிவுடி ஜட்டாச்சோட்டம் நுஞ்சி ஆவிர்வச்சாடு. ஆயன சிவுடி சக்தியந்தா புடிக்கு புச்சுக்கு காகபத்தே ரங்கு மாத்திரம் நீலவர்ணம். ஈஸ்வருடு ஸ்வச்சமையின ஸ்வேதவர்ணந்தோ உண்டாடு. வீரபத்ருடு துஷ்டசிக்ஷண கோசம் காலவர்ணம்லோ புட்டுக்கொச்சாடு, நல்லனி ரங்குதோ புட்டுக்கொச்சாடு. ஆயன பக்கன பத்ரகாளி கூட ஆவிர்வச்சிந்தி. இத்தரு வெயி சேத்துலதோ உன்னாரு. ஆ இத்தரி கள்ளு எர்ரகா செந்தனிப்புல உன்னாய். கோப நிசாசதஸ்தத்ர மகாருத்ரஸ்ய சேசிது. ஆ சமயம்லோ வீரபத்ருடு பத்ரகாளி புட்டகானே அம்மவாரு சரீரம் விடிச்சிபெட்டிந்தி, தீனிக்கு மூலகாரகுடு தக்ஷுடு, தக்ஷுடுதோ உண்டட்டுவண்டி ருத்யுக்குலு அனே ஆக்ரஹந்தோ உன்ன ஈஸ்வருடி யொக்க முக்குல்லோ நுஞ்சி பெத்த பெத்த அக்னிஜ்வாலல வண்டி வேடி வேடி நிட்டூர்ப்புலு பெட்டுக்கொச்சாய். விடிச்சிபெட்டே காலி எப்படி வேடிகா உண்டுந்தி. ஆ வேடிகால் எலா உண்டே யஜ்ஞகுண்டம்லோ நுஞ்சி வச்சே அக்னிஜ்வாலல எலா உண்டி அண்டே அந்த வேடிகா உண்டி. ஆ வேடி நிட்டூர்ப்புலோஞ்சி வந்த ரகால ஜ்வரால் புட்டுக்கொச்சாய், 13 சந்திபாத ரோகாலு புட்டுக்கொச்சாயட. அந்த பூர்வம் தாக்கா பூலோகம்லோ ஜ்வரமு அனேது உண்டேது காது. ஈ தெப்பத்தோட்டி வீரபத்ருடுதோ பாட்டுகா ஈ ரோகாலு கூட புட்டுக்கொச்சாய். பாபாத்மல்னி பட்டுக்கோடம் மொதலுபெட்டாய். வாட்டிலோ ரகரகால ஜ்வரலட. இவி காகுண்டா சந்திபாத ரோகாலனு கொண்டு உண்டாய். சந்தி பிரேலாபன தன்னு தானு திரிபோட்டம் கொந்தகாலம் பாட்டு அபஸ்மாரக ஸ்திதிலோ வெளிப்பட்டும் இட்டுவண்டி ரோகாலனி சண்டிபாத ரோகாலு அண்டன்மாட. ஒக்கொக்கடு அன்னம் தின வெண்டே 10-15 ரோஜுல பட்டிக்கு வாடு தன்னை தானு மர்ச்சிபோத்தாடு. இப்படி மாட்டலோனேமோ இங்கிலீஷ்லோ கோமா அண்டுனோம், பூர்வம் அபஸ்மாரம் அனைவாரு. அலா கொத்தி ரோஜுல அபஸ்மாரம்லோ கழி சச்சிபோத்தாடு. அதொக்க ரகமே சண்டிபாத்தம். கொந்தமந்து அயிதே மஞ்சம் மீத தெபாதபா கொட்டேசுக்கு அரிச்சேசி கந்தரகோளம் செய்யாரு, வாழ்ந்து கட்டியாசி வந்து அலா அரிச்சேரி சச்சிபோத்தாரு கொந்தரு. மரிக்கொந்தமந்து அயிதே பிரேலாபன செய்யாரு, கதலரு கானி அலா கலவக்குண்டா கதலக்குண்டா பலவரிஸ்தாரு. ஏமிட்டோ தெரியுது அன்மாட. அது அலா பிச்சிபாகுடு வாகி 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 அயிதே தைவானுகிரகம் உண்டே பாகுபடுத்தாரு, லேதா வெளிப்போத்தாரு. இட்டுவண்டி சண்டிபாத ரோகாலு இவன் புட்டுக்கொச்சாய். ஈஸ்வருடு யொக்க ஒக ஜட்டாச்சோட்டம் நுஞ்சி வீரபத்ருடு புடித்தே, ரெண்டோ ஜட்டாச்சோட்டம் நுஞ்சி பத்ரகாளி புட்டுக்கொச்சிந்தி, முக்கு நுஞ்சி ஈ ரோகாலு புட்டுக்கொச்சாய். மல்லி செப்பாடு அனவாட ஸ்பஷ்டங்க, மகாகாலி சமுத்பன்னா தஜ்ஜடா பரபாகத. சிவுடு ஜட்ட தீசி நேல மீது கொட்டாடని செப்பேன் கதா. ஈ ஜட நேல மீது கொட்டగానే ஜடக்கு ரெண்டு வைப்புல ரெண்டு பாகாலு உண்டாயி. ஒக வென்ட்ருக்கு தீசி சூடండి, இட்டொக்கோச அட்டொக்கோச உண்டாயி. சாஜங்கா ஈ மொதட்டுని மூலము అంటం, చివరదాన్ని అంచు అంటారు. కానీ మొత్తం మీద రెండు అంచులే. ఒక అంచు నుంచి వీరభద్రుడు పుట్టాడు జటాజోటం, జటాజూటం యొక్క మరొకంచు నుంచి భద్రకాళి, నిశ్వాసం నుంచి వేడి నిట్టూర్పుల నుంచి రోగాలు పుట్టాయి. ఈ రోగాలన్నీ భయంకర ఆకారాలు ధరించాయి, రాక్షసుల కంటే భీకరమైన ఆకారాలతో ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడికి నమస్కరించి వీరభద్రుడితో పాటు ఎదురుగా నిలబడ్డాయి. అప్పుడు వీరభద్రుడు ఉగ్రాకారంతో ఉన్న ఉగ్రుణ్ణి, రుద్రుణ్ణి, త్రిక్షణుణ్ణి చూచి వినయంగా నమస్కరించి, మహారుద్ర మహారౌద్ర సోమ సూర్యాగ్నిలోచన కిం కర్తవ్యం మయా కార్యం శీఘ్రం ఆజ్ఞాపయ ప్రభు. మహారుద్ర, రుద్రుడు అంటే అవసరమైతే ఏడుపులు తొలగించేవాడు లేదా ఏడిపించేవాడు, రెండు అర్థాలు ఉన్నాయి. పాపం చేసిన వాడిని, దుర్మార్గుణ్ణి పట్టి పీడించి ఏడిపిస్తాడు అవసరమైతే, ఆ దెబ్బకు వాడు హడిలిపోతాడు, లేదా ఆ ఏడుపు తొలగిస్తాడు. రుద్రశబ్దం ఏడిపించువాడు, ఏడుపు తొలగించువాడు అని రెండింటికి వాడతారు. ఇప్పుడు అమ్మవారు లేదు కనుక శోకించి మహారుద్రుడు అయ్యావు, దక్షుణ్ణి ఏడిపించడానికి రౌద్రం ధరించావు, అటువంటి నీకు నమస్కారం. నన్ను ఏం చేయమంటావు, నా కర్తవ్యం ఏమిటి, నీవు నాకు ఇచ్చిన శక్తి వల్ల ఈ రూపంతో నేను ఏదైనా చేయగలను, నువ్వే నా శక్తి, నాలో ఉన్నది శివశక్తి, ఈ శివశక్తితో సమస్త సముద్రాల్లో ఉన్న నీరు తాగేమంటే తాగేస్తాను, క్షణంలో సముద్రాలు తాగి పారేస్తారు, ఇక సముద్రాలు ఉండవు, ఎండిపోతాయి అవి. పేషణీయాక్కివేసే అన క్షణార్థేనైవ పర్వతా, లేదా పర్వతాలన్నీ పిండి పిండి కింద కొట్టి ఇడ్లీలో కారపొడి వేసుకున్నట్టుగా వేసుకు తినేస్తాను. పర్వతాలని పిండి చేసి సముద్రంలో కలిపి పాలల్లో పొడి వేసుకుని ఔషధం కలుపు తగినట్టు తగ్గుతాను అన్నాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో హార్లిక్స్లు కాఫీ పొడులు వస్తున్నాయి కదా, పాలల్లో కలుపు తగ్గుతున్నారు. అలాగే వీరభద్రుడు పర్వతాలన్నీ పిండి పిండి చేసి సముద్రంలో కలుపు తాగాను అన్నాడు. ఆయన చూర్ణం చేసి కలుపు తాగనా, క్షణేన భస్మ సాత్కుర్యం బ్రహ్మాండముత కింహర, లేదా మూడవ కన్ను తెరిచి క్షణకాలంలో సమస్త లోకాలు భస్మం చేసేయమంటావా, యజ్ఞంలో పాల్గొని అమ్మవారి మరణానికి మూలకారకులైన మునీశ్వరుల్ని దేవతల్ని భస్మం చేయమంటావా, అసలు వాయువే లేకుండా చేసేసాననుకో, అప్పుడు గాలి పీల్చుకోలేక ఊపిరి ఆడక జనం తస్తారు, కాబట్టి వాయువుని స్తంభించనా, లేక నువ్వు ఇంకెవరినైనా చూపించి వెళ్ళని సంహరించమంటే వాళ్ళని సంహరించనా, ఏదైనా చేయగలుగుతాను, ఇంత శక్తి నాకు ఎలా వచ్చింది అంటే నీ అనుగ్రహం వల్ల. పరాక్రమేణ మత్తుల్యోన భూతోన భవిష్యతి, నాతో సమానమైన పరాక్రమం కలిగిన వాడు ఎంత పూర్వం లేడు, మరొకడు పుట్టడు, నేనే సమస్త లోకాల్లో పరాక్రమవంతుణ్ణి. త్వత్ప్రసాదాత్, అది నీ అనుగ్రహం, నీ అనుగ్రహం వల్ల నన్ను మించిన వాడు లేడు, నువ్వు చెప్పు ఏదైనా చేస్తాను. చెప్పకుండా చేయకూడదు, ఈశ్వరానుజ్ఞ లేనిది ఆయన చేత సృష్టింపబడినప్పటికీ ఏ పని చేయకూడదని శాస్త్రం. అనగానే శివుడు ఇదివరకైతే నాయన అని ఏదో చెప్పేవాడు, ఇప్పుడు అలా కాదు, పరమ భయంకరమైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న కారణం చేత ఒక్క క్షణకాలం మాట్లాడకుండా పళ్ళు పటపట కొరుగుతూ అలాగే ఉన్నట్ట. అంటే శివుడు ఏం మాట్లాడటం లేదు, క్రోధావేశంతో ఉన్నాడని కనిపెట్టిన వీరభద్రుడు ఒకవేళ మాట్లాడకపోయినా పర్వాలేదు, ఇలా సైగ చేస్తే కనిపెట్టేస్తాను అన్నాడు. ఆయన తీవ్ర క్రోధం వచ్చినప్పుడు నోట్లో మాటలు రావండి, కోపం పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది అన్నమాట, మాట రావు, అది మనలాంటి వాళ్ళకి. కానీ శివుడికి మాట రాకపోవటం రాకపోవటం ఏమిటి, అసలు ఆయనకి కోపం ఏమిటి, శాంతం ఏమిటి, ఇదంతా ఒక లీల. జగన్మాతని ఎవడైనా దూరం చేస్తే వాడిని శిక్షించడం కోసం క్రోధం తెచ్చుకున్నాడు ఆయన. సామాన్య ప్రాణులు క్రోధం పొందుతారు, పరమేశ్వరుడు క్రోధాన్ని ఆవేశింపచేసుకుంటాడు, అంటే కోపాన్ని శరీరంలోకి తెచ్చుకుంటాడు. శక్తిరే తాదృశీ శంభో మమాపి త్వదనుగ్రహాత్ వినా శక్తి న కశ్యాపి శంకర త్వదనుగ్రహాత్. ఈ చరాచర జగత్తంతా శక్తి వల్ల కదులుతోంది, ఆ శక్తే అమ్మవారు. అందుకే అమ్మని పూజించాకే అయ్యని పూజించాలి, ముందు శక్తిని పూజించాకే పురుషుణ్ణి పూజించాలి అని వేదములు చెబుతున్నాయి. అటువంటి శక్తిని రూపం లేకుండా చేశాడు ప్రస్తుతం దక్షుడు. అయితే శక్తి ఎక్కడికి అడుతుంది, రూపం లేకపోతే నీలో కలిసిపోయింది, ఇప్పుడు నీలో ఉంది, కాబట్టి నువ్వు ఇదివరకు పురుష శక్తి మాత్రమే కలిగిన వాడివి, ఇప్పుడు పురుష శక్తితో పాటు ఆదిశక్తిని కూడా నీలో సంపూర్ణంగా ఏముడుచుకున్నావు, కాబట్టి ద్వయీభావం నీలో ఉన్నది, ద్వయశక్తులు నీలో ఉన్నాయి, అంటే ప్రకృతి పురుషులు ఇప్పుడు నువ్వే, అటువంటి నీ శక్తి నాలో ఉంది, నీ ఆజ్ఞ అవ్వాలే కానీ నువ్వు ఇచ్చిన ఈ శక్తితో భువన బ్రహ్మాండాలన్నీ కదిలించి అవతల పారేయను, కాకపోతే నీవు లేకపోతే తృణాధీనపి వస్తుత గడ్డి పరకని కూడా కదల్చలేడు. శివాజ్ఞ ఉందా, ఏదైనా చెయ్యొచ్చు. శివుడి శక్తి లేకపోతే, ఆయన కటాక్షం లేకపోతే స్వల్పమైన గడ్డి పరకు ఎత్తలేరు. ఎంత తేలిగ్గా ఉన్న పూలమాలు కూడా ఎత్తలేరు. మనం చూసినా కదండి, నాతో పాటు పర్వతాలు ఎక్కిన ఒక ఆయన పాప ఇంట్లో పడి ఉన్నాడు కదల్లేక. ఏంటో తెలీదు, మోకాళ్ళకు పిచ్చి రోగం వచ్చిందిట. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళట్లేదు. రోజు ఇంట్లో కుర్చీలో కూర్చోడం, ఆ తర్వాత ఎవళ్ళో వాళ్ళు అన్నం పెడితే తప్ప ఏమీ చేయలేడు. పాపం తీర్థయాత్రలు చేయాలని ఉంటుంది, కదలలేడు, అన్నం వండుకోలేడు, ఎవరినో వండి పెడితే కూడా దగ్గరికి వెళ్ళి తినలేడు. ఇది నేను కళ్ళారా చూశాను. ఏలూరులో ఒక వ్యక్తిని చూశాను. శరీరం క్రమక్రమంగా ఏమైపోతుందో తెలియకుండా అయిపోతుంది. ఒకప్పుడు హిమాలయ పర్వతాల్లో నాతో పాటు పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు హిమాలయం కాదు కదా, ఇంట్లో శివాలయం దాకా వెళ్ళలేకపోతున్నాడు. అంటే ఇంట్లో ఉన్న పూజామందిరంలోకి వెళ్ళలేడు, వంటింట్లోకి వెళ్ళలేడు. కాలోహి దురతిక్రమ, కాలం ఎవరూ దాటలేము. కాబట్టి ఓ రెచ్చిపోయిన గొప్ప అని, లేకపోతే మహాత్ముడిని పండితుడిని, లేకపోతే డబ్బు ఉన్నవాడిని, లేకపోతే నేను బలవంతుడిని అనుకోవడం ఎవ్వడి వల్ల కాదు. ఉన్నవాడనని గర్వం వేరికిని కాదని హరిశ్చంద్రోపాఖ్యానంలో చెప్పలే. బలిజేపల్లి లక్ష్మీకాంత్ గారు కొన్ని పద్యాలు చాలా సులభంగా అందంగా రచారనమాట. స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతిల్ సాగిరావు, ఏరికే సరికే పాటు విధిల్చనో విధి అవశ్య ప్రాప్యము అద్దాని నెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని గర్వం వేరికిల్ కాదు, కింకరుడే రాజగు రాజ కింకరుడగు కాలానుకూలంబుగా. ఈ కాలానుకూలం ఎప్పుడు, ఈ కాలం ఎవరిని ఎలా నడుపుతుందో తెలియదు. నిన్నటిదాకా కింకరుడు అనుకున్నవాడు హఠాత్తుగా సీటు ఎక్కుతాడు. ఎందుకు పనికిరాడరా వీడు అనుకున్నవాడు సీఎం అవ్వచ్చు. సీఎం అనుకున్నవాడు ఎందుకు పనికిరకుండా రోడ్డు మీద దుమ్ము ధూళిలో తిరగచ్చు. మహాత్ముడు అనుకున్నవాడు దురాత్ముడు అవ్వచ్చు, దురాత్ముడు మహాత్ముడు అవ్వచ్చు. ఇవాళ ఉన్న స్థితిని బట్టి ఎవరిని అంచనా వేయలేము. ఇదే కాలం అంటే. అందువల్ల ఈ కాలాన్ని ఎవరం దాటలేము. అటువంటి కాలస్వరూపుడైన నీ అనుజ్ఞ ఉంటే ప్రపంచాన్ని కదల్చగలను. నీ అనుజ్ఞ లేకపోతే తృణాదీనపి వస్తుత గడ్డి పరక వంటి వస్తువుల్ని కూడా కదపలేము. ప్రభు, నువ్వు నన్ను సృష్టించి సృష్టించగానే నా కుడి భుజం అదురుతోంది, కుడికన్ను అదురుతోంది, కుడికాలు అదురుతోంది. ఇవి శుభచిహ్నాలు అని శాస్త్రం. స్పందోపి జాయతే శంభో సవ్యాంగానాం ముహుర్ముహు, భవిష్యత్యద్య విజయో మామత ప్రేషయ ప్రభో. నా కుడి భాగాలన్నీ ఈ క్షణమే అదురుతున్నాయి. అంటే నువ్వు పంపితే నువ్వు పంపిన పనిని సులువుగా చేసుకురాగలను, నాకు విజయం వచ్చి తీరుతుంది. పైగా నా మనస్సు ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతోంది. వెంటనే పంపించు, ఆలస్యం లేకుండా పంపించు. వెళ్లే ముందు నీ పాదాలకు నమస్కారం చేసుకుని వెళ్ళేటట్టుగా చెయ్యి. ఎందుకంటే యస్య శంభో దృఢాభక్తి స్త్వయి శోభన సంశ్రయే, ఏ వ్యక్తి శివపాదముల మీద భక్తితో ఉంటాడో వాడు అనుకున్న పని తీరుతుంది. అంటే శివుణ్ణి భక్తితో మనస్సులో పెట్టుకుని శివుడి పాదాలని స్మరించి శివుడి పాదాలకు నమస్కారం చేసుకుని ఏ పనికి వెళ్ళినా ఆ పనిలో విజయం తప్ప అపజయం ఉండదు. నేను నీ పాదపద్మాలని భక్తితో స్మరిస్తాను, పూజిస్తాను, నన్ను ఆజ్ఞాపించు అనగానే అప్పుడు శివుడు కొంత రౌద్రం తగ్గించుకుని సంతోషించి, వీరభద్ర జయేతిత్వం, నీకు జయముగ్గాక వెళ్ళు. పరమ దుర్మార్గుడైన దక్షుడు దాక్షాయణి శరీరం విడిచిపెట్టేలా చేశాడు. నేను చెప్పిన వాడు కొంచెం శ్రద్ధగా విను. నేను బ్రహ్మపుత్రుణ్ణి, మహాపండితుణ్ణి, విశేషించి వేదములలో నన్ను మించినవాడు లేడని ఈ దక్షుడికి దురహంకారం. అందువల్లే నన్ను సరిగ్గా గ్రహించలేకపోయాడు. మూర్ఖుడికి అహంకారం పెరుగుతుంది. అహంకారం వల్ల నానుకున్న వాళ్ళకి దూరం అవుతాడు. దానివల్ల పతనోన్ముఖుడవుతాడు, చివరికి నరకకుండంలో పడతాడు. ఆ దుర్మార్గుడు సాక్షాత్తు జగన్మాతని, తన పుత్రికని దూరం చేసుకున్నాడు. నువ్వు ఇప్పుడు వాణ్ణి భూలోకానికి దూరం చెయ్యి, వెళ్ళా యజ్ఞం మీద దాడి చెయ్యి. వీరభద్ర, నీకు నా సమస్త శక్తులు అండగా ఉంటాయి, కాబట్టి నిన్ను ఆ బ్రహ్మశక్తి ఏమీ చెయ్యలేదు. సహజంగా వాళ్ళ శక్తి ముందు ఎవడో ఆగలేడు, కానీ ఇప్పుడు నా శక్తి ముందు ఎవడో ఆగలేడు. నువ్వు వెంటనే వెళ్ళు. ఆ దుర్మార్గుడిని, ఆ దుర్మార్గుడికి సమర్థకులుగా ఉండి ఆయన్ని వెంట ఉండి నడుపుతూ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్న ఋత్విక్కుల్ని భస్మం చేసి పారి, ఎవడడ్డొస్తే వాడు నరికి పారి. ఇంకా అక్కడున్న దేవతల్ని, గంధర్వుల్ని, యక్షుల్ని, పన్నగుల్ని, కిన్నరుల్ని అందరినీ చీల్చి చెండాడు. వారెవరైనా నీ మీద అభిచార హోమ ప్రయోగాలు చేస్తే అవి నీలో లీనమైపోతాయి, నిన్నేమీ చెయ్యవు. అక్కడ ఎవడున్నా పర్వాలేదు, సహజంగా ఉండరు. ఒకవేళ ఉన్నప్పటికీ బ్రహ్మన్నా ఇంద్రుడున్నా యముడున్నా అందరినీ తండ్రి, బ్రహ్మగారు ఉండకపోవచ్చు కానీ ఒకవేళ ఉన్నాడు అనుకో వాడిని కూడా తండ్రి పర్వాలేదు అని చెప్పాడండి నేను సుస్పష్టంగాను. బ్రహ్మని కూడా లెక్క చేయకూడదు. అప్పుడప్పుడు మనం నేను దేవుణ్ణి కూడా లెక్క చేయమంటామే అలాంటిదన్నమాట. అక్కడ ఎవడున్నా లెక్క చేయకు. ఈ క్షణమే విరగ్గొట్టిపారి దధీచి ఎప్పుడో ముచ్చటగా చెప్పాడు, ఒరే దక్ష నీవు నీ అనుయాయులు శివద్రోహం చేస్తున్నారు నశిస్తారని. ఆ మాట వినకుండా దధీచిని గెంటేశారు దేవతలు. ఆనాడు దధీచి మాట వినకుండా నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు, కళ్ళు చికిలించిన వాళ్ళు, పళ్ళు కిలించిన వాళ్ళు, ముక్కు చూపిన వాళ్ళు, గడ్డాలు అటు ఇటు ఊపిన వాళ్ళందరినీ అడ్డంగా పడగొట్టాయి. ఓ ఈ ప్రమథగణాలను అందరినీ ఒక చోటకి చేర్చుకో, నా దగ్గర నానాకర్షణ మంత్రం అని ఒకటి ఉన్నది, ఆ మంత్రం చదివితే అందరూ ఒక చోటకి చేరిపోతారు, ఆ శక్తులన్నీ నీలోకి వస్తాయి, ఈ శక్తులతో వాళ్ళందరినీ భస్మం చేసి పారే పో అన్నాడు ఆయన. ఒకవేళ యజ్ఞ కుండాన్ని యజ్ఞకుండంలో ఉన్న అగ్నిని యజ్ఞ పరికరాలను ఏం చెయ్యను అన్నాడు మళ్ళీ వీరభద్రుడు. మనుషుల్ని అంటే చెత కొట్టేస్తాం, శివద్రోహం చేసిన దక్షాదుల్ని చీల్చి చెంటాడతాను, సంహరిస్తాను లేదా శిక్షిస్తాను, మరి యజ్ఞం ఏం చేయాలి, అక్కడ ఒక యాగం జరుగుతుంది కదా అన్నాడు ఆయన. అరుద్రయాగం యాగమాది, రుద్రుడు లేని యజ్ఞగుండం ఎటువంటిది అంటే శవాల్ని కాల్చడానికి పనికొచ్చే చితాగ్నితో సమానం. కాబట్టి ఆ అగ్నిని నువ్వు ఏం చేసినా పర్వాలా, మలమూత్ర విసర్జన చేసి దాన్ని ధ్వంసం చేసేసినా పర్వాలా, లేదా ఈ పాపాత్ములను అందులో వేసి కాల్చిపారే, అగ్నికేలలతో అగ్నిని కూడా భస్మం చేసే పో అన్నాడు ఆయన. ఏమండి మరి దక్షుడి బంధువులు కొందరు ఉన్నారు కదండి, వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదండి అని మళ్ళీ వీడికి అనుమానం వచ్చింది. అప్పుడేం చేస్తావు నువ్వు, దక్షాదీన్ సకలాస్తత్ర సపత్నీకాంశ బాంధవాన్ జ్వాలయ జ్వలనై శీఘ్రం మాధ్యాయాధ్యాయ పాలకం సలీలం సలీలం పెబ అన్నాడు. శివుడు ఇలా ఆజ్ఞాపించాడంటే ఆయనకి ఎంత ఆగ్రహం కలిగిందో, దక్షుణ్ణి కానీ దక్షుడి పిల్లల్ని కానీ దక్షుడి భార్యల్ని కానీ ఇంకెక్కడున్న ఆడవాళ్ళని కానీ ఎవరైనా సరే రుద్రద్రోహం చేసిన వాళ్ళందరినీ ఆ యజ్ఞకొండలో కాల్చి బూడిద చేసి ఆ బూడిదని సలీలం నీళ్ళల్లో కలిపి సలీలం పిబ హాయిగా తాగి అన్నాడు. బూడిద చేసి ఆ బూడిదని నీళ్ళల్లో కలిపి డ్రమ్ములు కొద్ది నీళ్లు పట్టేసి ఉంచు. ఇది అన్నా మనకి మున్సిపాలిటీ నీళ్ళు అయితే రాత్రి 8:30కో 9:00కో అరగంట వస్తాయి, రెండు బకెట్లు వస్తే 3 బకెట్లు రావాయి, చచ్చిపోతున్న నీళ్ళు పట్టుకోలేకమనా. కానీ అక్కడ అలాగదే, పక్కన తుల్య భాగా నది ఉంది, మొత్తం నది అంతా కావాలంటే నేనే కొత్తగా పంపిస్తాను, నా నెత్తి మీద ఉన్న గంగాజలాన్ని అక్కడ నదుల్లోకి ప్రవాహంలాగా వచ్చేలా చేస్తాను, ఆ నదీ ప్రవాహ జలంలో ఈ పాపాత్మల చితాభస్మములన్నీ కలిపి ఈ బూడిద నీళ్లు కలిపి జుర్రను జుర్రుకో తాగిపారే. ఈ విధంగా రోషతామ్రాక్షుడై అంటే ఎర్రబడిన కళ్ళతో శివుడు వేదమర్యాద పాలకుడు వేదస్వరూపుడు పలికి పొమ్మనగానే ఆ క్షణమే వీరభద్రుడు ఉబ్బి బొబ్బలు పెడుతూ గంతులు వేసుకుంటూ దూకడం మొదలెట్టాడు. ఎక్కడ దక్షుడు, తక్షణం వాడిని చంపుతాం అంటూ ఆయన దూకుతూ ఉంటే ఆయన వెనకాతల పరివారం దూకారు. ఇక చూడండి ఆ ప్రయాణం ఉన్నది, దబ 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 గంతులు వేసుకుంటూ అరుచుకుంటూ వాడు నడుస్తూ ఉంటే దిక్కులు పిక్కటిల్లిపోతున్నాయి, దిక్కులు కంపించిపోతున్నాయి, సమస్త ప్రపంచం అదిరిపోయింది. క్రమంగా వాళ్ళు ఆకాశం నుంచి భూమి మీదకి దిగారు. భూమండలం మీద వాళ్ళు అడుగు పెట్టడంతో భూమి అటు ఇటు కదిలిపోయిందట. కొంతమంది అప్పుడప్పుడు వేదిక మీదకి వస్తారు, వాళ్ళు వస్తేనే వేదిక కదిలిపోతుంటే ఇక ప్రమథగణాలతో వీరభద్రుడు నడిస్తే భూమి ఏమైపోతుందో ఆలోచించండి, గ్రక్ కదిలిపోయింది అన్నాడు అంత ఒక్క దెబ్బకి. ఈలోపు అక్కడ మహావేగంగా వీళ్ళు బయలుదేరి పెడుతూ ఉంటే దక్ష ప్రజాపతి ఏమీ లెక్క లేకుండా మళ్ళీ యజ్ఞం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం మొదలుపెట్టిన ఆయనకి చెయ్యి వణకడం మొదలుపెట్టింది, సృక్కు సృవలు కింద పడ్డం మొదలెట్టాయి. ఆయన ఒక క్షణం బుర్రగొక్కుని పక్కనున్న కొంతమంది ఋషులతో, ఎప్పుడూ లేనిది, యజ్ఞగుండంలో నెయ్యి పోయడానికి ఉపయోగించే సృక్కు సృవలు కింద పడుతున్నాయి, కళ్ళల్లోంచి నీళ్లు రాలుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, ఏమిటనగానే పట్టించుకోక యజ్ఞం చేసేయి అన్నారట పక్క వాళ్ళు. పోనీ అప్పుడైనా పారిపోని సలహా ఇచ్చారు కదా వాళ్ళు, పర్వాలేదు అన్నారట. పోయే కాలం వచ్చినప్పుడు పారిపోరండో, మూర్ఖత్వం పరాకాష్ఠకు వచ్చినప్పుడు వాడు ఎవడి మాట వెండో, ఆ తర్వాత ఎలక్షన్ అయ్యాక తెలుస్తుంది ఎన్ని సీట్లు వచ్చాయో. కాబట్టి పాపం ఏం చేస్తాం, కర్మయోగం అది. అక్కడ కూర్చున్నాడు ఇంకా వీరభద్రుడు 1000 చేతుల్లో ఒక చేతిలో దేవదేవుడిచ్చిన శూలం పెట్టుకున్నాడు, మరో చేతిలో పెద్ద గండ్రగొట్టలి, మరో చేతిలో డాలు, మరో చేతిలో కట్టవాంగం అంటే ఒక పెద్ద మంచం కోడి వంటి ఆయుధం, మరో దాంట్లో కత్తి, ఇలా రకరకాల ఆయుధాలు పుచ్చుకొని యజ్ఞస్థానానికి బయలుదేరుతూ ఉంటే వీరభద్రుడికి తోడుగా 1,000,000,000 రుద్రగణాలు వెళ్ళారు. మృత్యువునకు మృత్యుగణాలు కూడా ఉన్నట్టుగా ఈ రుద్రానుయాయులంతా వీరభద్రుడి వెంట వస్తున్నారు. అంటే వీరభద్రుడు మృత్యువులో ఉన్నాడు, పక్కనున్న యమకింకరుల్లో ఉన్నారట వాళ్ళు. యమకింకరులు మనలాంటి వాళ్ళనే భయపెడతారట, కానీ రుద్రకింకరులు బ్రహ్మాది దేవతలను కూడా భయపెట్టగలిగేవారు. ఈ సమయంలో వీరభద్రుడు వెళుతూ ఉంటే ఆయన వెనకాల ముందుగా కాళి, కాత్యాయని, ఈశాన, చండిక, ముండమర్దని, భద్రకాళి, భద్ర మొదలైనటువంటి 9 మంది దుర్గాదేవతలు, నవదుర్గాదేవతలు ఒక్కొక్కరు 1 లక్ష పరివారంతో మహావేగంగా వెళ్ళడం మొదలుపెట్టారు. ఈ నవదుర్గాదేవతలతో కలిసినటువంటి పరివారం 9 లక్షల మంది అన్నమాట. ఈ 9 లక్షల మందికి నాయకురాళ్ళు ఈ నవదుర్గాదేవతలు. వాళ్ళు, భద్రకాళి మనందరం ముందుగా వెళ్ళి వీరభద్రుడికి పెద్దగా పని కల్పించకుండా పాపాత్ముల్ని భక్షించేద్దాం, చల్ల పుణుకులు నంచుకు తిన్నట్టుగా నంచుకు తినేద్దాం అని వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు ఈ భద్రకాళి మొదలైన నవదుర్గాదేవతలతో పాటుగా డాకిని, శాకిని, చైవ భూత ప్రమథ గుహ్యకాహ కూస్మాండాహ పర్పటాశ్చైవ చటకాహ బ్రహ్మరాక్షసాహ. డాకిని, శాకిని మొదలైన భూతాలు, ప్రమథగణాలు, యక్షులు, కూస్మాండులని 1 రాక్షసులు ఉంటారు, వాళ్ళు బయలుదేరారు. కూస్మాండులు అంటే ఏమిటనమాట, పెద్ద పట్టు ఉంటుంది, ఈ తలకాయ మాత్రం పూర్తి బోడుగుండుతో ఉంటుందన్నమాట. ఎంత శరీరమునకు ఈ గుండు విచిత్రంగా ఉంటుంది, పెద్ద కళేబరం మీద ఓ చిన్న పండు పెట్టినట్టుగా ఈ గుండుతో కనపడతారు వాళ్ళు. ఈ గుండు చెవులకేమో చెవులు పెద్దవట, గుండెమో చిన్నది, తలకాయ చిన్నది, శరీరం పెద్దది, చెవులు మాత్రం మాయిదారి చెవులు. ఈ చెవేమో ఓ పెద్ద ఏనుగు చెవిలాగా, ఈ చెవి మరో ఏనుగు చెవిలాగా ఉంటాయి అన్నమాట. అటువంటి విచిత్ర రూపులు వాళ్ళు. కళ్ళు చూస్తే ఇలా పొడుచుకొచ్చి బయటకు వస్తాయట, కొన్ని కప్ప కళ్ళు చూసారా కొంచెం ఉబ్బి బయటకు కనపడతాయి. ఈ కూస్మాండులు అనే వాళ్ళకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ 2 కళ్ళు ఏదో పొడుగ్గా గొట్ట చూపు పెట్టినట్టుగా ఉంటాయి అన్నమాట, ఏదో పెద్ద కత్తి పొడుచుకొచ్చినట్టుగా ఉంటాయి. అటువంటి కళ్ళు కలిగినటువంటి కూస్మాండులు, వీళ్ళతో పాటు పర్పటులు అని ఉన్నారు. ఈ పర్పటులు అంటే ఏంటనమాట, చేతులు మాత్రం పొట్టిగా ఉంటాయి, ఆ పొట్టిగా ఉన్న చేతులు చాలా గట్టిగా ఉంటాయి. వాళ్ళ చేత్తో ఎవరైనా ఇలా నొక్కారా ఇక అవతలవాడు చచ్చిపోయినట్టే. చిత్రం ఇంత పొట్టి చేతుల్లో అంత బలం ఉంటుందిట. ఉట్టి చేతులతో మనుషుల యొక్క పీకలు నొక్కి ప్రాణం తీసే అంత శక్తి కలిగినటువంటి రాక్షసుల్ని పర్పటులు అంటారన్నమాట. ఇంకా చటకులు అని కొంతమంది ఉన్నారు. ఈ చటకులు ఎటువంటి వాళ్ళు అంటే ఇలా గట్టిగా చప్పట్లు కొడితే చచ్చిపోతారు అవతల వాళ్ళు. ఇంకా వాళ్ళకి వేరే 5 అక్కర్లా చటకులు చిటుక్కుని చంపేస్తారు చప్పట్లతోటి. వీళ్ళు చప్పట్లతోటి అవతల వాళ్ళ యొక్క ప్రాణాలు తీసేస్తారట. అటువంటి రాక్షసులు, ఇంకా బ్రహ్మరాక్షసులు, వీళ్ళందరూ కూడా తరలి వెళ్ళారు. భైరవాహ క్షేత్రపాలాశ్చ దక్షయజ్ఞ వినాశకాహ, ఇక భైరవులు అనే పేరుతో ఉన్న కొంతమంది రుద్రగణాలు ఉన్నారు. వీరంతా కాలభైరవుడితో పాటు పుట్టిన వాళ్ళు. వీళ్ళని భైరవులను ఎందుకంటారంటే, భీ అంటే భయము, రవము అంటే శబ్దం. భీ రవం కరోతి ఇది భైరవః, భయంకరమైన అరుపులు అరుస్తారు. హుమ్ అన్నారా వాళ్ళు, అవతల వాళ్ళు ఢమ్ము చచ్చిపోతాడు. గుండెపోటు చచ్చిపోయేలాగా, ఇతరుల యొక్క గుండెలు ఆగిపోయేలాగా, వాళ్ళు భయపడి చచ్చేలాగా అరుస్తారు గనక వాళ్ళని భైరవులు అన్నారు. అలాంటి అరుపులు అరుచుకుంటున్న వాళ్ళు కొంతమంది. ఈ భైరవులు బయలుదేరారు వీరభద్రుడి వెనక. క్షేత్రపాలకులని కొందరు ఉన్నారు. వీళ్ళు కాశీక్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు. కాశీక్షేత్రాన్ని ప్రపంచ ప్రళయ కాలంలో పాపాత్ములు చేరకుండా కాపాడే మహావీరులు, వాళ్ళు బయలుదేరారు. ఈ విధంగా దక్షయజ్ఞానికి వీళ్ళు బయలుదేరితే చతుష్షష్టి యోగిని గణాలు ఉన్నాయి, 64 యోగిని గణాలు. వాళ్ళన్నారు, ఏ మీరేనా, మేము మాత్రం వెళ్ళకూడదా, శివుడికి సాయం చేయకూడదా అని యోగిని గణాలు బయలుదేరారు. మహాచతుష్షష్టి కోటి యోగిని గణ సేవిత అని అమ్మవారికి పేరు లేదు, ఆ యోగిని గణాలు బయలుదేరారు. ఇంక వీళ్ళు కాకుండా శంకుకర్ణుడు అని ఒక గణాధ్యక్షుడు ఉన్నాడు. వీడు గణపతిని సేవిస్తూ ఉంటాడు. అటువంటి శంకుకర్ణుడు బయలుదేరాడు. వాడి చెవులు శంకువుల్లో ఉంటాయట, అందుకని శంకుకర్ణుడు అన్నారు. ఆయన దగ్గర 10 కోట్ల మంది వీరులు ఉన్నారు. వాళ్ళని వెంట పెట్టుకుని ఆయన బయలుదేరాడు. కేకరాక్షుడు అనేవాడు కొంతమందిని వెంట పెట్టుకు బయలుదేరాడు. వికృతుడు అని ఒకడున్నాడు. ఆ వికృతుడు యొక్క రూపమే వికారంగా ఉంటుంది కాబట్టి వికృతుడు అన్నారు అనుకోండి, వాడి ఒకసారి చూసిన వాడు మళ్ళీ జీవితంలో ఇక్కడ పురాణం వినడానికి రాడు. అటువంటి భయంకరాకారుడు వాడు కొంతమంది గణాలను వెంట పెట్టుకు బయలుదేరాడు. విశాఖుడు అనేవాడు 64 లక్షల మందితో బయలుదేరాడు. పారియాత్రికుడు అనేవాడు 9 లక్షల భటులతో బయలుదేరాడు. మరో సర్వాంకకుడనే వీరుడు 6 కోట్ల మంది ప్రమథ గణాలను వెంట పెట్టుకెళ్ళాడు. జ్వేలకేశుడని ఒకడున్నాడు, ఇతడు కూడా రుద్రానుచరుడు. అతని జుట్టు అగ్నిజ్వాలల్లో ఉంటుందట. ఆ జుట్టు అలా కదులుతూ ఉంటే బహుశా యజ్ఞగుండం కదులుస్తుందేమో అన్నట్టుగా ఉంటారు. కొందరు జుట్టు రాగి రంగులోకి వస్తుందండి, మరి పూర్వజన్మ సుకృతం. ఆ ఎర్రగా రాగి రంగులో ఉండే జుట్టును చూస్తే అగ్నిజ్వాలల్లో ఉంటాయన్నమాట. అలాంటి జ్వాలల వంటి కేశవులు కలిగిన వాడు గనక జ్వాల కేశుడు అన్నారు. ఆయన మహాభయంకరమైన 12 కోట్ల గణాలను వెంట పెట్టుకు బయలుదేరాడు. ఇతనికి సాయంగా సమధుడు, దుర్ద్రభుడు, కపాలీసుడు, సందారకుడు, కోటీకుండు, విష్టంభుడు, సన్నాధుడు, పిప్పలుడు, ఆవేశస్థుడు, చంద్రతాపనుడు, మహావేశుడు వీళ్ళందరూ కూడా తమ తమ పరివారంతో బయలుదేరారు. ఈ పూట ఎవరిని నరికేద్దాం, గిల్లేద్దాం, తినేద్దాం, రక్తం తాగేద్దాం అంటూ వాళ్ళకి అసలు కోపం ఉండదు. కానీ పాపాత్ముల్ని సంహరించేటప్పుడు శాంతము ఉండదు. దుష్టశిక్షణకి విరుది కూడదటండి. కాబట్టి ఎప్పుడు కూడా దుష్టశిక్షణ చేయాల్సిందే, చేయకపోతే లోకం నాశనం అయిపోతుంది. వాడు 10 మందిని చంపుతాడు వాడు. అలాంటప్పుడు మేము సంహరించవచ్చా, శాంతంగా ఉండాలా అనడానికి లేదు. అందుకని ఏ శాంతము లేకుండా బయలుదేరాడు వాడు. ఇంకా కాలుడు, కాలకుడు, మహాకాలుడు, అగ్నికృత్తు, అగ్నిముఖుడు, ఆదిత్యమూర్ధుడు, ఘనావహుడు, సన్నాహుడు, కుముదుడు, అమోఘుడు, కోకిలుడు, కాష్టాగుడు, సుకేశి, వృషభుడు, సుమంత్రకుడు, కాకపాదోదరుడు, సంతానకుడు వీళ్ళు కూడా లక్ష లక్ష ప్రమథగణాలతో బయలుదేరారు. పొంగవుడు, మధుపింగుడు, నీలుడు, పూర్ణభద్రుడు, చతుర్వక్త్రుడు, విరూపాక్షుడు వీళ్ళెప్పుడు శివుడికి ఎడంవైపు ఉంటారట. వీళ్ళు తమ తమ సైన్యాలతో బయలుదేరారు. తాళకేతువు, షడాస్యుడు, పంచాస్యుడు, సంవర్తకుడు, కులీసుడు, స్వయంప్రభుడు, లోకాంతకుడు వీళ్ళెప్పుడు శివుడి వెనక భాగంలో ఉండి శివుడిని సేవిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా తమ గణాలతో బయలుదేరారు. దైత్యాంతకుడు, శోభాయుక్తుడు, భృంగి, రిటి, అశని, బాలకుడు, సహస్రకుడు వీళ్ళంతా కూడా మహావేగంగా తమ తమ సైనికులతో బయలుదేరారు. వీళ్ళంతా శివుడికి ముందు భాగంలో సేవ చేస్తూ ఉంటారు. చాలామంది భృంగిరిటి ఒకటే అనుకుంటున్నారు, కానీ భృంగి రిటి శ్రీమాన్ అని మూలంలో చెప్పారు. అంటే భృంగి వేరు, రిటి వేరు. తెలియక భృంగి భృంగిరిటి అని సహజంగా వ్యవహారంలో వాడుతూ ఉంటాం. కానీ భృంగి అని ప్రథమా విభక్తి, రిటిహి అని మళ్ళీ ప్రథమా విభక్తిగా వాడారు. ఎంత టెక్నిక్గా చెప్పాడంటే వ్యాసుడు చెప్పకుండానే. అందుకే భాష తెలిస్తే ఓహో ఇద్దరు వేరని తెలుస్తుంది. లేకపోతే ఏమనిపిస్తుందంటే భృంగి భృంగిరిటి బయలుదేరారట అని చాలామంది పౌరాణికులు ఇద్దరు కలిపి ఒకటే నామని చెప్పేస్తున్నారన్నమాట. అలాంటి వాళ్ళు కూడా తమ తమ సైనికులతో బయలుదేరారు. ఎవరిని చూసినా ఉత్సాహమే, ఎవరి దగ్గర చూసినా పరాక్రమమే, ఎవరి దగ్గర చూసినా శివభక్తే, ఎవరి నోట్లోంచైనా శివనామస్మరణమే వస్తోంది. అంటే వాళ్ళ ఉత్సాహం వల్లే వాళ్ళకి విజయం లభిస్తుందని అర్థమవుతుంది. అసలు ఒకటి రహస్యం చెప్పనా, మనిషికి విజయానికి మూల కారణం ఉత్సాహం. ఎప్పుడు దేనంగాల ఏడుపు అంతా పెట్టుకునేవాడిని ఏ దేవత అనుగ్రహించదట. శోకావేశముతో, దుఃఖముతో, వెకిలి మోహంతో ఉన్నవాడిని రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి వరించవు, ధనలక్ష్మి వరించదని శాస్త్రం. అందువల్ల ఎప్పుడు మనిషి ఉత్సాహంతో ఉండాలి. ఎప్పుడు ఏడుస్తూ అంటూ ఉంటూ ఆ మొహంలో పలకరిస్తే, కళ లేకుండా ఉంటే, చావుకళ్ళు ఉంటే అప్పుడు భగవంతుడు అని ఏమనుగ్రహిస్తాడండి? అసలు ఎందుకు అంత దుఃఖించాలి? దుఃఖం ఎప్పుడు వస్తుందంటే మరీ పరాకాష్ఠకు వెళ్ళిపోయే బాధలు వచ్చినప్పుడు. వాళ్ళు మాదిరి వాడికి చిన్న చిన్న వాటికి కూడా అన్నం తింటావా, మంచినీళ్ళు తగ్గుతారు. ఆ ముఖంలో కొంతమందికి ఎందుకో కానీ ఎప్పుడు ఏడుపు మొహమే. ఆ ఏడుపు మొహంగాళ్ళని సాధ్యమైనంత వరకు బాగుపడమని చెప్పండి. ఉత్సాహం వల్ల ఏదైనా సాధిస్తాట. మహోత్సాహమే మహాలక్ష్మి అని శాస్త్రం. అందుకే వీడు ఉత్సాహంతో బయలుదేరారు. ఇంకక్కడ దక్షయాగంలో దక్షుడికి ఎడమకం నదిరింది. దక్ష వామాక్షి బహూరు విస్పంద సమజాయత. దక్షుడికి ఎడమ చెయ్యి ఎదిరింది, ఎడమ కన్ను ఎదిరింది, ఎడమ కాలు ఎదిరింది. ఎడమవైపు మగవాళ్ళకి కనుక అదిరితే వాళ్ళకి ఏవో కష్టాలు వస్తాయని శాస్త్రం. మహాప్రమాదాలు వస్తే ఒక్కోసారి శరీరమే పోవచ్చు. స్త్రీలకి కుడి భాగము, ఆడవాళ్ళకి ఎడమ భాగాలు అదరకూడదు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పైత్యం వచ్చినప్పుడు, మంచం మీద రోగాలతో ఉన్నప్పుడు అప్పుడు అదిరితే పెద్ద పట్టించుకోకర్లేదు. పెద్దగా రోగం లేనప్పుడు ఆరోగ్యవంతునికి గనక స్త్రీకి కుడి, మగవాడికి ఎడమ భాగాలు ఎదిరితే అది ప్రమాదకరమైనది. దక్షుడికి ఎందుకో కొంత భయం కలిగింది, అయినా మూర్ఖుడు కనుక తట్టుకున్నాడు. ఆ సమయంలో దక్ష యాగం జరుగుతున్న స్థలం కంపించింది. భూకంపం అంటారే, ఆ భూకంపం వచ్చింది. కానీ మొత్తం భూమంతా కంపించలేదు, ఒక్క యాగము జరుగుతున్న స్థలం మాత్రమే అటు ఇటు కదిలింది, అక్కడ మాత్రమే భూకంపం వచ్చింది. మధ్యాహ్నం పూట యజ్ఞం జరుగుతున్న సమయం అది మధ్యాహ్నం 12 గంటల సమయం. ఆ టైంలో నక్షత్రాలు పైన ఆకాశంలో హఠాత్తుగా ప్రత్యక్షం అయ్యాయి. దక్షోపశ్య మధ్యాహ్నే నక్షత్రాన్ని అద్భుతాన్ని చ, మిట్ట మధ్యాహ్నం పూట నక్షత్రాలు కనబడ్డాయంటే మనకి లుకలుకలాడుతూ ఎక్కువ కాలం ఉండవట. ఎందుకో కొంతమందికి మధ్యాహ్నం పూట ఏదో 1-6 చుక్కలు కనపడటం కాదు, ఆకాశం అంతా నక్షత్రాలతో నిండినట్టు కనపడుతుంది అనుకోండి, ఇక వాడు వీలునామ రాసేయడం మంచిది. దిశశ్చాసం సుమలినా కర్పూరోభూ దివాకర పరివేష సహస్రేణ సంక్రాంతశ్చ భయంకర. ఇంకా దిక్కులన్నీ దుమ్ముతో నిండిపోయాయి, భయంకరమైన ధూళి. ఏ వేపు నుంచి వస్తుందో తెలియదు, అన్ని వేపుల నుంచి మట్టి వచ్చేస్తుంది, దుమ్ము ధూళి లేచిపోతుంది, ఆ ప్రాంతం అంతా చీకటైపోయింది. ఒకేసారి మట్టి నేల మీద కొన్ని వేల వాహనములు పెడుతూ ఉంటే ధూళి లేచిపోదు, అలాగా ధూళి లేచింది. సూర్యుడు రకరకాల రంగుల్లో కనబడ్డాట. సూర్యుడు ఒక రంగులో కాదు, చాలా రంగుల్లో కనబడ్డాడు. సూర్యుడు చుట్టూ మండలాలు కనబడ్డం మొదలెట్టాయి. మెరుపు మెరుస్తున్నట్టుగా మండుతూ కొన్ని నక్షత్రములు చుక్కలు నేలరాలే. ఆ సమయంలో కొన్ని నక్షత్రాలు వంకర టింకరగా ప్రయాణం చేస్తూ కనబడ్డాయి. ఇంకా గద్దలు వచ్చి యజ్ఞవాటికి మీద తిరిగి అందులో కొన్ని గద్దలేమో దక్షుడి తలని పటకం తన్ని వెళ్ళిపోయాయి. కొన్ని కాకులు వచ్చి రెక్కలతో కొట్టి వెళ్ళిపోయాయి. ఈ విధమైనటువంటి దుశ్శకునాలు చూశాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో నక్కలు వచ్చేసేయట. నక్కలు వచ్చి యాగస్థలంలో కొయ్యను అరవడం మొదలుపెట్టాయి, ఓడలు పెట్టడం మొదలుపెట్టాయి. అడవి పందులు వచ్చి ఘుర్ఘుర ధ్వనులు చేశాయి, ఉలకలు రాలిపడ్డాయి, తెల్లని తేళ్లు వచ్చాయి అక్కడికి. తేళ్లు తెల్లగా ఉండడమే, అరుదుగా ఉంటాయి కొంత, అవి లక్షల లక్షల తేళ్లు వచ్చాయి. ఈలోపు ఆకాశం మేఘావృతం అయ్యింది, గాలులు వీచాయి, దుమ్ము వర్షించడం మొదలెట్టిందట. నీళ్లకు బదులుగా సుడిగాలులు వచ్చాయి, సర్వం కంపించింది, మిడతలు పుట్టుకొచ్చాయి. ఇది కాక దక్షుడి యొక్క యజ్ఞమండపం కింద నుంచి అలా పైకి లేచి మళ్ళీ కింద పడిందిట. అసలు యజ్ఞవేదిక పైకి లేవడం ఏమిటి, లేచి కింద పడింది. అది పరమ పవిత్రమైన యాగమండపం. దేవతల సహకారంతో భృగువు వంటి మహర్షుల యొక్క మంత్రశక్తితో చాలా దృఢంగా నిర్మించాడు దక్షుడు. అటువంటి యజ్ఞవేదిక మొత్తం పునాదులతో పైకి లేచి మళ్ళీ కింద ఢామని పడింది. పైనుంచి రక్తం, మాంసం ముక్కలు, ఎముకలు ఇవన్నీ పడ్డం మొదలెట్టాయి. ఇంతలో దక్షుడికి వాంతి అయ్యింది. అని వాంతి చేసుకున్నాడు. ఆ వాంతులు ఏమొచ్చింది అంటే మాంసఖండ అని సశల్యాను, కడుపులో మాంసం ముక్కలు బయటకు వచ్చాయట. వాడి కడుపులోంచి మాంసము నెత్తురు కక్కుకున్నాడు వాడు. అందరూ వణికిపోతున్నారు ఈ లోకం. ఇంతలో కొందరు ఋషులు అన్నారు, ఉత్తరం దిక్కు నుంచి హఠాత్తుగా పెద్ద గాలి వస్తోంది, ఆ గాలి సుడిగాలి అయ్యింది, ఆ సుడిగాలిలో దుమ్ము వస్తోంది, దుమ్ము ఆ వేపు నుంచి వస్తోందంటే బహుశా ఉత్తరం దిక్కు నుంచి దొంగలు ఎవరో లక్షలకు లక్షలు మన మీదకి దాడికి వస్తున్నారేమో. కానీ ఇంతమంది దొంగలు ఈ కాలంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రాచీన బరిహి అనే మహారాజు ప్రస్తుతం ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రాచీన బరిహి పరిపాలనా కాలంలో దొంగలు ఉంటారా? దొంగలు కనపడితే చీల్చి చెంటాడతాడు ఆయన, మహాత్ముడు. ఆయన పరిపాలనలో దొంగలు ఉండే అవకాశం లేదు. మరి ఎంత దుమ్ము ఎలా వస్తుంది, ఆ వేపు నుంచి ఎవరు వస్తున్నారు అనగా అందులో ఉన్న ఒకడు మాత్రం తెలివిగా, ఇప్పటికీ మన వాళ్ళకి బుర్ర వెలగటం లేదన్నట్టుగా ఉంది, దొంగలు వస్తే ఎంత దుమ్ము వస్తుందా, అసలు దొంగలు వస్తారా? ఈ దొంగ దక్షుడు చెయ్యరాని పనిచేశాడు. లింగమూర్తిని అవమానించిన దొంగ ఈ దక్షుడి యాగం భంగం చేయటానికి రుద్రగణాల పక్క నుంచి వస్తున్నాయేమో అని అనుమానం. వాళ్ళు వచ్చారా, అందరికీ ఎముకలు విరగడం ఖాయం, చావు ఖాయం. ఎందుకు వచ్చింది, ఇప్పటి వరకు యజ్ఞంలో ఏదో తిన్నదేదో తిన్నాను, ఏవో పిండి వంటలు తినమంటే తింటాం, కానీ వాళ్ళు వచ్చాక తన్నులు తినమంటే తినలేము, కాబట్టి తిన్న పాయసం చాలు, తన్నులు తినలేను అని వాడి దగ్గర 14 మంది అనుయాయులు ఉన్నారట, మంచి ఋత్విక్కులు. ఆ శిష్యుల్ని పిలిచి, శిష్యులారా, ఎందుకైనా మంచిది మూటమ్ముళ్ళే సర్దేయండి, ఈ దక్షుడిచ్చే దక్షిణకు దండం పెట్టండి, ప్రదక్షిణ తర్వాత చేద్దాం, పరిగెత్తండి అన్నట అని వీళ్ళకి సలహా చెప్పి, మీరు కూడా బతకాలనుకుంటే పరిగెత్తండి అని వెళ్ళిపోయాడు ఆయన. ఆయన పేరు విభంగ మహర్షి. వాడొక్కడే భంగం కాకుండా తన తాను కాపాడుకున్నాడు. అయినా అందరూ పారిపోతే ఎప్పుడో బాగుపడతారు. చెప్పాను కదా, కొంతమందికి పోయేకాలం వచ్చినప్పుడు ఎంత గొప్పవాళ్ళు చెప్పిన చివరి క్షణం వరకు అవకాశం వచ్చిన వాళ్ళు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు. ఇంతలోనే ఈ 14 మంది అనుయాయులతో విభంగ మహర్షి అక్కడి నుంచి సభా ప్రాంగణం నుంచి పరిగెత్తాడో లేదో వచ్చి పడిపోయారు వీరభద్రుడి యొక్క గణాలు. రావడంతో కొందరిని పట్టుకున్నారు, పీకి నొక్కారు, కొందరు నడ్డి విరగొట్టారు, కొందరు చేతులు విరగొట్టారు, కొందరు వేలు పీకేశారు, కొంతమంది అప్పుడప్పుడు కాళ్ళు పడుతూ పడుతూ ఇలా వేలు లాగుతారు, మొత్తం వేలంతా కూడా వచ్చేస్తుంది. ఇక జీవితంలో మళ్ళీ వేళ్ళు ఉండవు అనమాట, అంత సుకుమారంగా పడతారు. అలాగా కొందరు వేళ్ళు పీకేశారు, కొందరు పళ్ళు పీకేశారు, కొందరు కళ్ళు పీకేశారు, కొందరు ముక్కులు గిల్లేశారు, గిల్లేశారు ఇలాగ గోళ్లతోటి జుట్టు పీకారట. ఒక ఆయనకు జుట్టు మొత్తం ఊడొచ్చేసింది, మొత్తం ఈ జీవితంలో జుట్టు లేదు, తలంతా రక్తమయమైపోయిందిట. ఇంకొక ఆయన చాలా తెలివైన వాడు, పీక్కోండి అన్నాడు, ఎందుకంటే ఆయనకి నెత్తి మీద విగ్గెట్టుకొచ్చాడండి, ఆ మొత్తం ఇలా పెగ్గారి వచ్చేసింది. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు విధ్వంసం సృష్టించి పారేశారు. ఆ సమయంలో ఆకాశవాణి, దిగ్జన్మ తవ దక్షాద్య మహామూఢోసి పాపధీ భవిష్యతి మహద్దుఃఖం అనివార్యం మహోద్భవం. ఓరి దక్షుడ, పనికిమాలిన జీవి, పాపాత్ముడ, జగన్మాతని అవమానించావు, రుద్రుడు లేకుండా యాగం చేసావు, ఆ పాప ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఎప్పటికైనా వచ్చిన వీరభద్రాదుల కాళ్ల మీద పడి శివుణ్ణి క్షమాభిక్ష కోరుకుంటే బతుకుతావు, లేదా నశించిపోతావు. ఇప్పుడు మీకు రాబోతున్నది మృత్యుగండం, నా మాట విను అని ఎన్ని చెప్పినా దక్షుడు వినిపించుకోకుండా పక్కనున్న ఋషులకేసి తిరిగి, ఈ వచ్చిన వాళ్ళు వీరభద్రుడు మొదలైన వాళ్ళు రుద్రుడి గణాలని ఆకాశవాణి చెబుతోంది. ఈ సమయంలో మనం ఏం చేద్దాం, యజ్ఞో వై విష్ణు అని శాస్త్రం చెబుతోంది. విష్ణువుని ప్రార్థిస్తే ఆయన వచ్చి ఈ వీరభద్రుడితో యుద్ధం చేసి మనల్ని రక్షిస్తాడని వెంటనే నారాయణం మహాజ్ఞేయం అంటూ విష్ణువుని ప్రార్థించాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏమైనా దక్ష పిలిచామంటే వీళ్ళ నుంచి రక్షించవయ్యా, యుద్ధం చేయనగానే ఆయన పక్కపక్కనవి, శివద్రోహం చేసిన వాడిని విష్ణువు రక్షిస్తాడని ఎలా అనుకున్నావురా? విష్ణువుకి ద్రోహం చేస్తే శివుడు సంహరిస్తాడు, శివద్రోహం చేస్తే విష్ణువు సంహరిస్తాడు. ఈ విధంగా శివద్రోహుల్ని విష్ణువు, విష్ణుద్రోహుల్ని శివుడు, వీళ్ళు శిక్షించి ఉత్తముల్ని రక్షిస్తారు, పాపాత్ముల్ని శిక్షిస్తారు. నువ్వు వెకిలి వేషాలు వేయక మారు మాట్లాడకుండా శివుడి కాళ్ళ మీద పడు, లేదా ఎగిరిపోతావు. ఎప్పటికే చాలా పాపం చేసావు, అసలు ఈ యాగంలోకి రావడమే తప్పు. తప్పు చేసినప్పుడేమో మమ్మల్ని తలుచుకోవు, ఇప్పుడు కష్టం రాగానే ఈ శివకింకరులతో యుద్ధం చేసి రక్షించు బాబు అని నన్ను పిలుస్తావా? అసంభవం అది. ఎప్పుడైనా ఎవడైనా ఏడు కొండల జోలికొస్తే శివుడు చంపేస్తాడు, శివుడి యొక్క శ్రీశైలం జోలికొస్తే ఏడు కొండల వాడు చంపుతాడు, ఇది గ్రహించు అని మహానుభావుడైన శ్రీమన్నారాయణుడు హెచ్చరించి వెళ్ళిపోన్నట. విష్ణోస్తద్వచనం శ్రుత్వ దక్షశ్చింతాపరోభవత్. విష్ణు మాటలు విని దక్షుడు చింతాక్రాంతుడైపోయాడు, వాడి ముఖం మాడిపోయింది. విష్ణు అయినా రక్షిస్తాడేమో అనుకున్నాను, ఆపద్బాంధవ అనాథరక్షక అంటే అనుకుని, ప్రభు మాయమైపోకు, నువ్వు ఆపద్బాంధవుడివి, ఎన్ని తప్పులు చేసినా రక్షిస్తావన్నట్ట. రక్షిస్తాను ఎప్పుడు? ఈశ్వర నేను అపరాధము చేసి తిని జగన్మాతకి నీకు తలపెట్టకూడని కీడు తలపెట్టాను అని నువ్వు ఈశ్వరుణ్ణి క్షమాభిక్ష కోరుకుంటే ఆ క్షణమే మేమిద్దరం శివకేశవులం నీకు ప్రత్యక్షమై అభయమిస్తాం. అజ్ఞానులు రుద్రుణ్ణి తిట్టి నన్ను పూజిస్తారు, లేదా నన్ను తిట్టి రుద్రుణ్ణి పూజిస్తారు, ఆ ఇద్దరూ నశించిపోతారు. కేవలం జ్ఞానమాశ్రిత్య నిరీశ్వర పరానరాహ. మేమేదో చదువుకున్న వాళ్ళం, తెలివైన వాళ్ళం అనుకుని కొంతమంది శివకేశవులకి భేదం పాటిస్తారే, వాళ్ళు కల్పాంతం వరకు కాలసూత్ర నరకంలో ఉంటారు. కల్ప కోటి శతానిచ ఈ కల్పాంతం కదట, కోటి కల్పములైనా పాపం పోదు. అటువంటిది రుద్రద్రోహులకు శుభం కలుగుతుంది అనుకుంటున్నావా? నా మాట విను, మరొక్కసారి నీకు హెచ్చరిక చేస్తున్నాను. ఓం నమశివాయ అనే పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్ర జపం చేశావంటే నువ్వు పంచత్వం పొందక పంచాశ్యుడి యొక్క అనుగ్రహం పొందుతావు అనగా అప్పుడు కూడా వినిపించుకోలేదు, పళ్ళు పటపటే కొరికాడు. నేను ఎవడి మాట విన్నన్నాడు, క్రోధావేశ దుర్దాంత దర్ప మహోదగ్రుడైపోయాడు. ఆ వెంటనే దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ చూస్తూ ఉండగానే వీరభద్రుడు వచ్చి పడిపోయాట. ముందు వీరభద్రుడు రావడంతో ఎక్కడరా ఇక్కడ దక్షుడు అన్నట్ట. దక్షుడు మూలకి వెళ్ళి అక్కడ వాడికి ఒక గండ్రగొడ్డలు ఉంది, పూర్వం ఒకప్పుడు శివానుగ్రహంతో ఒక గండ్రగొడ్డలు పొందాడు వాడు. ఈ పరశువు చేతిలో ఉన్నంత వరకు వాడికి తిరుగులేదట. ఆ పరశువు తీసుకుని ఏది శివుడిచ్చిన పరశువుతో వీరభద్రుడి మీదకి వచ్చాడు. ఈ పరశువు శివుడి యొక్క ద్రోహం చేసిన వాడి దగ్గర మాత్రం పనిచేయదు, శివద్రోహం చేయనంత వరకు ఆ పరశువు ఎటువంటి వాడినైనా సంహరిస్తుంది, కానీ శివద్రోహులకి ఆ పరశువు పనిచేయదు. ఆ విషయం మర్చిపోయి అదే ఆయుధంతో ఆ గండ్రగొడ్డలతోటే ఆ పరశ్వతంతో వీరభద్రుడి మీదకు దూకాడు. వీరభద్రుడు దక్షుణ్ణి ఎత్తి విసిరి దూరంగా అవతల పారేసి ఆ చేతిలో ఉన్న గండ్రగొడ్డలు నోట్లో వేసుకుని గండ్రగొడ్డల్ని నోట్లో వేసుకుని నవ్విలేశాడు. ఆయన గండ్రగొడ్డలు తింటూ ఉంటే చూసేవాళ్ళకి అది ఎలా అనిపించిందంటే అప్పడము, అప్పడాల్లో కూడా కొన్ని అప్పడాలు బాగుంటాయండి, తెల్ల అప్పడాలు అని ఉంటాయి, అవైతే నోట్లో వేసుకుంటే మెత్తగా వెళ్ళిపోతాయి, కొన్ని అప్పడాలు ఉంటాయి వీటి దుంపదాగా తింటే నాలుగంత కొట్టుకుపోతుంది, ఇంతంత ఎర్రగా కటుగా, అలా కాకుండా మెత్తగా నోట్లో పడిపోయి నవలడానికి పనికొచ్చేటటువంటి అప్పడం ఎలా ఉందో అలా అయిపోయిందిట. అంటే అప్పడం విరిచినట్టుగా విరిచేసి గండ్రగొడ్డలు తినేశాడు ఆయన. దక్షుడు ఎగిరి ఎక్కడో పడ్డాడు. ఈలోపు యక్షరాక్షసులకి ప్రభువు మిత్రుడైన కుబేరుడు ఎక్కడున్నాడు. ఆయన కుబేరుడి దగ్గరికి వెళ్ళి వీరభద్రుడు, ఏమాయ కుబేరా, నువ్వు శివుడు మిత్రుడు అయ్యండి, ఈ యజ్ఞానికి వస్తావా అనగానే ఏం చేయనండి, దక్షుడంటే భయంతో వచ్చాను, నేను ఎప్పుడు శివ విరోధిని కాదండి అన్నట్ట. మరి శివ విరోధులు కాకపోతే ఇక్కడ కూర్చోకూడదు, అసలు నాస్తిక సభల్లోకి ఈ పురాణం వినేవాళ్ళు పెడతారా, వెళ్ళకూడదు. అలాగే నువ్వు ఈ సభలోకి రావడమే తప్పు, నువ్వు శివుడికి మిత్రుడివి గనక శివద్రోహం చెయ్యవు గనక నిన్ను మాత్రం చంపట్లేదు, కానీ ఇక్కడ ఉంచడం లేదు. ఆ కుబేరుడిలో పట్టుకుని టింగిని విసిరట్ట. ఈ కుబేరుడు ఎగిరి వెళ్ళి తన సింహాసనం మీద పడ్డాడు. ప్రయాణం చేయడానికి టికెట్ కొనుక్కోక్కర్లేదు, దెబ్బకి వెళ్ళి సరిగ్గా కుబేరుడు అలకాపురంలో సింహాసనం మీద పడ్డాట. వీరభద్రుడు అప్పుడప్పుడు అలాంటి ఉపకారాలు చేస్తూ ఉంటాడండి. మీలో ఎవరైనా చిన్న అపరాధం ఎక్కువ చేయకుండా ఉంటే, పెద్ద అపరాధం చేయకుండా ఉంటే ఇలా పుచ్చుకుని విసిరేస్తే ఆటో ఖర్చులు మిగులుతాయి, ఇంట్లో పడి ఉండొచ్చు. కాకపోతే కుబేరుడు కాబట్టి ఆయన విసిరితే సింహాసనం మీద పడ్డాడు, ఏం అవ్వలేదు, మనం పడితే ఇక మళ్ళీ కోలుకోం. అలా విసిరి అవతల పారేశాడు. ఇంతలో ఈ వీరభద్రుడి యొక్క అనుచరులు వెళ్ళారు. భగుడు అని ఒకడు ఉన్నాడు అక్కడ. ఈ భగుడు అనేవాడు చీటికి మటికి ఇలా కళ్ళు ఇకిలించి శివుణ్ణి తిట్టాట. పూర్వం సభలో మనం ప్రారంభంలో చెప్పుకున్నాక ప్రయాగలో సభ జరిగిందని ఆ సభలో శివుణ్ణి నోటికొచ్చినట్టు దక్షుడు తిట్టాడని, ఆ తిడుతున్నప్పుడు భగుడు అనేవాడు దక్ష బలే తిట్టావు బలే తిట్టావు ఇంకా తిట్టని కళ్ళులో గీటట. అందుకని ఈ వీరభద్రుడు అనుచరులు వెళ్ళి భగుణ్ణి పట్టుకుని శివుణ్ణి దక్షుడు తిడుతుంటే కన్ను గీడుతావా, ఇప్పుడు గీటరా కన్ను అని రెండు కళ్ళుల పీకి యజ్ఞగుండంలో వేసేశారు. కళ్ళు పోయే మొత్తం పూర్తిగా వాడికి, మళ్ళీ ఆ కళ్ళు కూడా తేలిగ్గా పీకలేదు, భయంకరంగా పీకి పారేశారు. గుడ్లల పీకగానే నెత్తురు మయమైపోయి వాడికి ఎంత సొమ్మశీలి పడిపోయాడు. ఇప్పుడు సూర్యుడు యొక్క 12 మూర్తుల్లో ఒక మూర్తి ఉన్నది, ఆ మూర్తి పేరు పూషుడు. సూర్యుడు అయ్యుండి, సూర్యుడిలో ఒక సూర్యుడు ద్వాదశాదిత్యుల మూర్తి అయ్యుండి కూడా శివుణ్ణి దక్షుడు తిడుతూ ఉంటే పళ్ళిలా ఇకిలించేట పూషుడు, నువ్వెవరివి, సూర్యుడి యొక్క స్వరూపానివి, ద్వాదశాదిత్యుల్లో ఒకడివి, శివుడి యొక్క కుడికన్ను అయ్యుండి కూడా దక్షుడు శివుణ్ణి తిడుతూ ఉంటే పళ్ళు ఇకిలిస్తావా, ఇక చూసుకొని ఈ పళ్ళు ఎక్కడికి వెడతాయో అని వీరభద్రుడు ఆ పూషుడు మూతి మీద ఒక్కటిచ్చుకోగానే మొత్తం 32 పళ్ళు ఊడిపోయి కడుపులో గడిపోయాట. ఇక మళ్ళీ ఆ పళ్ళు కనపడ్ల, మొత్తం పళ్ళన్నీ ఊడిపోయి బోసి నోటితో నిండిపోయాడు ఆయన. ఈసారి భృగువు దగ్గరికి వెళ్ళాడు. ఏమాయ్ భృగువు, శివుణ్ణి దక్షుడు తిడుతుంటే గడ్డం ఇలా ఊపుతావా, ఉంది కదా అడ్డంగా పెరిగింది కదా దిక్కుమాలిన గడ్డం అని మొత్తం గడ్డం పట్టుకుని ఇలా పట్టుకుని పీకాడు. పీకితే చర్మంతో సైతంగా ఊడొచ్చేసిందిట, ఇక చర్మం లేదు, ఈ లోపల ఉన్న మాంసపు ఆ దవడలు కుసకుసలాడుతూ కనబడ్డాయి. ఇలా పీకి ఆ గడ్డం తీసుకెళ్ళి యజ్ఞగుండంలో కలిపేశాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. నీకు ఉన్న 1000 కళ్ళు సరిపోక ఇంకో 4 కళ్ళు ఎక్స్ట్రా కావాల్సి వచ్చాయా, ఈ యజ్ఞానికి వచ్చి ఇలా కళ్ళు అప్పగించి వస్తావా, మళ్ళీ జీవితంలో యజ్ఞంలో భాగం అడుగుతావా నువ్వు అని అమాంతంగా 2 చెవుల్లో శేషం కరిగించి పోసేశాడు. అప్పటి నుంచి ఇంద్రుడికి చెవులు సరిగ్గా వినపట్టకుండా పోయాయట. ఈ పొట్టు వాయుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఈసారి నువ్వు వంకర టెంకరగా వెళ్ళు అని వాయువు వీపు మీద ఒక్క తన్ను దన్నాడు. అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళాడు. అగ్నిహోత్రుడిని 7 జ్వాలల కింద చీల్చి పారేశాడు. యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఏ నీకు మాత్రం బుద్ధి ఉండద్ద, ధర్మదేవత అయ్యుండి ఈ ప్రాంతంలోకి వస్తావా ఈ యజ్ఞగుండంలోకి అనగానే యముడు, బాబు నీకు నమస్కారం, నన్ను మాత్రం తన్నకుండా నా వాహనాన్ని తన్ని విడిచిపెట్టు అంటే యమధర్మరాజు గారు దొండపోతులు ఒక్క తన్ని నడ్డు మీద తన్నట్టు ఆయన తన్నగానే దొండపోతు ఒకటే పరిగెత్తింది. ఆ దొండపోతు వాహనం మీద ఎక్కి యముడు కకావికలై తన సంయమనీపురానికి పరిగెత్తుండిపోయాడు. నిరుతి యొక్క జుట్టంతా పీకి పారేశాడు. ఇలా దిక్పాలకుల్ని చెతక్కొట్టాడు. దేవతల యొక్క కొంతమంది కాళ్ళు విరగొట్టాడు, కొందరికి కీళ్లు విరగొట్టాడు, కొందరికి కళ్ళు తీశాడు, కొందరికి ఒళ్ళు విరగొట్టాడు, కొందరికి పళ్ళు విరగొట్టాడు, కొందరికి అసలు శరీరమే లేకుండా చేసి పారేశాడు. ఇలా అందరినీ కకావికలపాలు చేశాడు. ఇంకా యజ్ఞానికి వచ్చిన ఋషీశ్వరుల్లో కొంతమందికి 4 చీలికలు చేశాడు, కొందరికి వేళ్ళు పీకేశాడు, కొందరికి జీవితంలో వినపడకుండా చెవులు పీకి పారేశాడు, కొంతమందికి నోరు లేకుండా చేశాడు, కొందరికి పొట్ట చీల్చి పారేశాడు. మీరు ఋత్విక్కులయ్యి ఉంటే ఈ యజ్ఞానికి వస్తారా, రుద్రుడు లేని యాగానికి వస్తారా అని వాళ్ళని తడిపారేశాడు. ఇలా ఒకళ్ళని కాదు వాళ్ళని వీళ్ళని విరగొట్టి పారేశారు. యజ్ఞగుండం దగ్గరకు వచ్చి యజ్ఞగుండంలో కొందరు మలమూత్రాలు విడిచిపెట్టారు, కొందరేమో రక్తమాంసాలు వర్షింపజేశారు. అసలు అక్కడ ఉన్నటువంటి మొత్తం సురుక్కు సురవలు పరికరాలు విరగొట్టి పారేశారు. అందులో ఉన్న నెయ్యంతా నేలపాలు చేశారు. చెరుగు అనే పేరుతో యజ్ఞం కోసం వండబడిన అన్నం అంతా తీసి బీభత్సం చేసి పారేశారు. యజ్ఞగుండం చూస్తే ఎలా ఉందంటే భయంకరమైన తుఫాన్లో చిక్కుకున్నటువంటి గ్రామాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట. ఈ విధంగా వికృతాకారంతో బీభత్సం చేసి అటు ఇటు పరిగెడుతూ ఈ రుద్రగణాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చావగొడుతూ ఉంటే మహాగ్రహంతో పాపాత్ముడు దక్షుడు మరొక ఆయుధం పుచ్చుకుని వచ్చాట. ఈ ఆయుధం పుచ్చుకుని వస్తున్నటువంటి వాడిని ఒక క్షణమాపి భృగువు, ఇదిగో ఈ రుభువులనే దేవతలు సృష్టిస్తున్నాను, వీళ్ళు వెళ్ళి వీరభద్రుడు అంతం చూస్తారు అని మళ్ళీ తన మంత్రశక్తితో రుభువులు అనే దేవతలు సృష్టించాడు. ఈ రుభువులు 32 కోట్ల మంది. ఈ 32 కోట్ల మంది హుమ్ అంటూ వీరభద్రుడి దగ్గరకు వచ్చారట. ఈ వీరభద్రుడి దగ్గర ఉన్న అనుయాయులు ఆ 32 కోట్ల మంది దేవతల్ని పట్టుకుని చేతిలో పెట్టి చపాతీ పిండి కొడతారు. చూసారు అప్పుడప్పుడు రోడ్డు మీద చూడండి, మీరు ఎప్పుడన్నా బడ్డీ కొట్ల దగ్గర పూరీలు వేస్తారు చపాతీలు, అక్కడ వాడు ఆ చపాతీ పిండిని పిసుకొని కొడతాడు, కాలుతో కూడా తొక్కుతాడు. ఆ పరమ పవిత్రమైన కాలితో తొక్కినటువంటి చపాతీ పిండితో తయారు చేసిన చపాతీ ఈ మూతిలో వేసుకుంటాడు, అందుకే కొద్ది రోజులుగా గోతిలోకి పోతున్నాడు వీడు. అలా ఈ విధంగా చపాతీ పిండి కొట్టినట్టుగా పూరీ పిండి కొట్టినట్టుగా ఈ దేవతల్ని ముద్దలు ముద్దలు చేసి రోట్లో వేసుకుని నవిలి పారేశారట వాడు. కొంతమంది దేవతలు అయితే నవలబడ్డ ఈ ప్రమదగణాలు కొందరిని నవ్విలారు, కొందరిని అలా వేసుకుని మింగారు. మింగితే వీళ్ళు కడుపులోకి వెళ్ళి క్షణంలో జీర్ణమైపోయారు. 32 కోట్ల మంది రుభుదేవతలు నశించగానే మళ్ళీ ఈ ఋషులంతా కష్టపడి కొంతమందిని సృష్టించారట. సృష్టించిన వాడిని సృష్టించినట్టే ప్రమదగణాలు మింగిపారేశారు. అప్పుడు భృగువు వీరభద్రుడి మీదకు వస్తూ ఉంటే, ఓహరి బాబోయ్, మళ్ళీ ఎప్పుడు నీకు కనపడను, అసలు ఇప్పటికే గడ్డం పీకేసే ఇదంతా మండిపోతుంది, అసలు చర్మం లేకుండా గడ్డం పీకేస్తే ఏమైపోతుందని మరి, అందుకని నీకు ఉదాహరణమని పారిపోయాడు. ఆయనతో పాటు ఆయన కూడా ఉన్నటువంటి అనుయాయులు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులంతా కాంతిశీకులు అయిపోయారు, తలో దిక్కుకి రక్షరక్ష అని పారిపోయారు. అందరూ పారిపోగానే చెట్ట చివరగా మిగిలిన వాడు ఇక దక్షుడు ఒక్కడే. అప్పుడు దక్షుడి దగ్గరికి వెళ్ళి వీరభద్రుడు గండ్రగొడ్డలు పట్టుకుని మెడ మీద పటపట కొట్టాడు. ఎంత కొట్టినా వాడి తలకాయ తెగట్లేదట. ఓరి దుర్మార్గుడు కూడా తలకాయ తెగట్లేదంటే అప్పుడు సరస్వతీదేవి వచ్చి, నాయన నేను మాట చెబుతాను వింటావా అన్నదట. అసలు నువ్వెందుకు వచ్చావు యజ్ఞానికి, శివుడికి చెల్లెలివా, అమ్మవారి రూపానివా, నువ్వెందుకు యజ్ఞానికి వచ్చావు అని కోపంతో ముక్కు గిల్లి పారేశాడు ఆయన. భారతి నాసికయు వీరభద్రుడు రుద్ర అంటాడు. అందుకే ముక్కు గిల్లగానే కంగారు పడకపోయి, నీకు ఎంతసేపు తొందరపాటు ఎక్కువ, రుద్రుడిలో ఉన్న శాంతం పోయి కేవలం రౌద్రం వచ్చింది, నేను ఈ దుర్మార్గుడికి నచ్చ చెప్పడానికి వచ్చాను, అటువంటిది తల్లిని నా ముక్కు గిల్లుతావా అనగానే, అమ్మా క్షమించు తల్లి, జగన్మాతవి అగ్రహోదగ్గురు, నేను ఏం చేస్తానో తెలియటం లేదు, అమ్మవారికి ద్రోహం చేశాడు ఈ దుర్మార్గుడు, ఈ దుర్మార్గుడి దగ్గర ఎవరున్నా వాళ్ళంతా కూడా రుద్రద్రోహులనే భావనలో నీ ముక్కు గిల్లా, సుకుమారమైన నీ ముక్కు ఏమైందో నన్ను క్షమించు తల్లి అంటే నువ్వు గిల్లితే పోయే ముక్కనది చూసుకో అన్నదట. అనగానే మళ్ళీ ముక్కు యథాతథంగా వచ్చింది. అందంగా పరమేశ్వరి ముక్కు, పరమేశ్వరి ఎలా ఉంటుందో ఆ ముక్కు అలాగే సంపంగి మొగ్గ లాంటి ముక్కు తయారయ్యింది. అప్పుడు ఆవిడ, ఈ దుర్మార్గుడు యజ్ఞములు చేసి వ్రతములు చేసి తన శరీరాన్ని వజ్రంలా దృఢంగా మార్చుకున్నాడు, వీడి శరీరం కర్కశం దృఢం, ఆయుధముల వల్ల చావడు వీడు, యజ్ఞ పశువుని చంపినట్టు చంపేయ్యంది. అప్పుడు వీరభద్రుడు, ఓహో వీడు ఆయుధములతో చావడా అని వెంటనే ఏం చేశాడు, ఓం నమశివాయ అని ముందు ఒక రెండు చేతులతో ముక్కును నొక్కేశాడు. యజ్ఞ పశువుని చంపే ముందు ఏం చేస్తారంటే నవరంధ్రాలు మూసేస్తారు, అప్పుడే యజ్ఞ పశువులో ఉన్న వపన తీస్తారు. అలాగే ఇప్పుడు ఏం చేశాడు ఈయన, ఓం నమశివాయ అంటే ముందు ముక్కులు నొక్కేశాడు, ఆ తర్వాత చెవులు నొక్కాడు, ఆ తర్వాత నోరు నొక్కాడు, అలాగే మలమూత్ర రంధ్రాలు, ఇంకా మొత్తం 9 రంధ్రాలు, 2 చెవుల రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, 2 కళ్ళ రంధ్రాలు, 3, 6, 7వది నోరు, మలమూత్ర రంధ్రాలతో 9. ఈ నవరంధ్రములు పూర్తిగా నొక్కి పెడితే ఇంకా లోపల గాలి బయటికి రాదు, బయటికి గాలి లోపలికి వెళ్ళదన్నమాట. ఇలా నవరంధ్రములు పూర్తిగా నొక్కి పెట్టి కాసేపు అట్టే అదుపెట్టగా అని గుంజుకుని చచ్చాడు, పొట్ట చీరుకు చచ్చిపోయేటవాడు. అలా వాడిని యజ్ఞ పశువుని వధించినట్టుగా వధించి అప్పుడు చచ్చిపోయాక అక్కడున్న పాలనురుగులో గండ్రగొడ్డలు ముంచి దాంతో తల పటక్కన నరికి చచ్చిన తర్వాత తల తెగుతుంది కనుక ఆ తెగిన తలని పట్టుకెళ్ళి యజ్ఞగుండంలో ఇంకా మండుతున్న మంటల్లో కాల్చి భస్మం చేసి కళేబరం వదిలిపెట్టాడు. ఇక ఆ పూట అక్కడ దెబ్బలు తినని వాళ్ళు, ఎముకలు విరగని వాళ్ళు, అవయవాలు చిన్నాభిన్నం కాని వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరికీ కూడా తగిన శిక్ష పడిపోయిందనమాట. ఇలా అన్ని అయ్యాక అప్పుడు సంతృప్తిగా ఆఖరిసారిగా యజ్ఞగొండంలో ఉన్నటువంటి కాస్త అగ్ని కూడా చల్లార్చి పక్కనే ఉన్న తుల్యభాగ నదిలో, పరమ పవిత్ర నదిలో హాయిగా స్నానం చేసి గండ్రగొడ్డ నదిలో ముంచాడు. అయినా రక్తం పోవటం లేదట. ఇంతమందిని చంపి చంపి ఉండడం వల్ల ఈ తుల్యభాగ దీన్ని ప్రక్షాళన చేయలేకపోతుంది. అప్పుడు వీరభద్రుడు తన అనుయాయులతో అక్కడి నుంచి ఎగిరి, ఇప్పుడు మనం పట్టిసము అంటున్నామే, అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఈ గండ్రగొడ్డని గోదావరిలో ముంచి శుద్ధి చేశాడు. అదే మనకి కాశీఖండలో చెబుతాడు, పట్టిస వీరభద్రేశుడు తన గండ్రగొడ్డలికి ఉన్న రక్తమును తొలగించిన దివ్యస్థలం అని. అది మన నోట్లో పడి పట్టిసేమ అంటున్నాం కానీ పట్టిసేమ కాదు, అది పట్టిసమని ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధం అక్కడ విసిరి పారేశాడు ఆయన, ఆయుధం అక్కడ పడింది. ఆ పట్టిసమనే ఆయుధం పడిన స్థలమే పట్టిస క్షేత్రం. అక్కడ వీరభద్రుడు తన గండ్రగొడ్డలిని శుభ్రం చేసుకున్నట్ట. మనం అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే మనలో ఉన్న భయంకరమైన దోషాలన్నీ పటాపంచలైపోతాయి అని కాశీఖండం కూడా చెబుతుంది, అంటే స్కాంద పురాణం కూడా చెబుతున్నది. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఆ పట్టిస క్షేత్రానికి వెళ్ళి స్నానం చేసి వీరభద్రుణ్ణి భద్రకాళిని చూసి తీరాలి. ఈ విధంగా ప్రక్షాళన చేసుకుని, ప్రభు రుద్ర నీ ఆజ్ఞని పరిపాలించాను, దుష్ట శిక్షణ చేశాను, సంహారం చేశాను, ఇప్పుడు నన్ను నువ్వు ఏమని ఆజ్ఞాపిస్తావనగా, ఈ భద్రకాళితో పాటు కొంతకాలం పాటు తీర్థయాత్రలు సంచరిస్తూ ప్రజలందరినీ రక్షించు, మళ్ళీ నేను పిలిచినప్పుడు రా. నాయన వీరభద్ర, ఎవరైనా భక్తితో నీకు నమస్కరిస్తే ఆ క్షణమే వాడికి ఉన్న అపమృత్యువు తొలగించు. నీవు దక్షయజ్ఞ వినాశనము చేసిన ఈ దివ్య కథని భక్తితో చెప్పిన వాణ్ణి విన్నవాణ్ణి నరకానికి పోకుండా శాశ్వతంగా కైలాసానికి వచ్చేలా చేసే బాధ్యత నీదన్నాడు ఆయన. ఈ కథను నేను చెప్పాను కనుక నేను కైలాసానికి కడతాను, మీరు విన్నారనుకుంటున్నాను, విని ఉంటే మీరు కూడా గ్యారంటీగా కైలాసానికి వస్తారట. అంత పరమ పవిత్రమైనది ఈ దివ్య కథ. విన్నంత మాత్రం చేతనే, చెప్పినంత మాత్రం చేతనే సమస్త ప్రాణుల్ని అనుగ్రహించే దివ్య కథ ఇది. ఆ తర్వాత ఈశ్వరుడు అన్నీ మరిచిపోయి అమ్మవారి దగ్గరికి ఇంకా అప్పటికి వెళ్ళలేదు. అందుకని హాయిగా కాలు మీద కాలు వేసుకుని దక్షిణామూర్తి రూపంలో, మేధా దక్షిణామూర్తి రూపంలో చెట్టు కింద, మర్రి చెట్టు కింద కూర్చుని భక్తితో ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఎంతయు మున్నుతా నెరిగి, ఇదంతా ముందే గ్రహించిన వాళ్ళు కాబట్టి బ్రహ్మగారును విష్ణువు ఆ యజ్ఞంలో లేరని తెలుసు కదా. ఇప్పుడు దేవతలందరూ ఇంత గందరగోళం జరుగుతుంటే ఈ యజ్ఞప్రాంగణంలో మాట వరస కూడా రక్షిస్తామని బ్రహ్మ కనపడ్డు వచ్చి మనల్ని రక్షించడానికి బ్రహ్మగారు రాడు, వచ్చి మీకేం పర్వాలేదు అనుగ్రహిస్తానని అభయం ఇవ్వడు, ఏమయ్యాడు బ్రహ్మని కొందరు అన్నారు. కొందరు శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు ఏడి అన్నారు. అప్పుడు అందరిలోకి బుద్ధిమంతుడైన మహాత్ముడైన ధర్మదేవత యమధర్మరాజు అన్నాడు, దేవతలారా, ఈ వీరభద్రుడి యొక్క అనుయాయులు వీరభద్రుడు కొట్టిన కొట్టుళ్ళకి దెబ్బలకి చెవులతో పాటు బుద్ధి కూడా స్తంభించిందా మీకు? లేకపోతే బ్రహ్మేడి విష్ణువేడి అంటారేమిటి? బ్రహ్మ విష్ణువులు మనకి ప్రారంభంలోనే హెచ్చరిక చేశారు, ఏమని, ఈ యజ్ఞం అపవిత్రమని, ఈ యజ్ఞగుండం దగ్గర ఉంటే మనకి ప్రమాదం అని చెబితే వినిపించుకోకుండా అక్కడేదో దక్షిణ వస్తుందనో పాయసం వస్తుందనో మంచి గుడ్డలు వస్తాయనో లేక దక్షుడికి భయపడో మనం చేరాం, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇంకా ఏమిటి, మళ్ళీ విష్ణువు రాలేదు బ్రహ్మ రాలేదంటారు, వాళ్ళు ఎందుకు వస్తారు? పాపిష్టి పనులు చేసే వాళ్ళని రక్షించడానికి త్రిమూర్తులు రారు. త్రిమూర్తుల్లో ఎవరికి అపచారం చేసినా ముగ్గురికి అపచారం చేసినట్టే. కాబట్టి అయ్యింది ఏదో అయ్యింది, ఇప్పుడు ఏం చెయ్యాలో బ్రహ్మగారిని అడుగుదాం. సృష్టికర్త అయిన విధాత మనల్ని రక్షిస్తాడు అనగానే బృహస్పతి ఇది సరి అయిన నిర్ణయం, ఈ చావు దెబ్బలు తిన్న వాళ్ళందరం ఓపిక చేసుకుని ఏదో రకంగా బ్రహ్మ దగ్గరికి అడదాం అనగానే కళ్ళు కాళ్ళు కీళ్ళు ఒళ్ళు అన్నీ కూడా నాశనమైపోయిన వీళ్ళంతా అతి కష్టం మీద ముక్కుతూ ములుగుతూ కుయ్యో మొర్రో అనుకుంటూ బృహస్పతి యముడు మొదలైన వాళ్ళ యొక్క సహకారంతో, కుబేరుడి సహకారంతో ముందు బ్రహ్మలోకానికి బయలుదేరారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు క్షీరవారాశిలో తెల్ల తామర పువ్వు మీద కూర్చుని మౌనంగా ధ్యానం చేస్తున్నాడు. ఈ అపచారములన్నీ ఆయనకి తెలుసు, కానీ దక్షుడిని ఆపలేకపోయాడు. అందుకే ఈ అపచారములకు ప్రాయశ్చిత్తంగా ఓం నమ శివాయ అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పంచాక్షరీ జపం చేసుకుంటున్నాడు ఆయన. ఆ సమయంలో దేవతలంతా పరుగు పరుగును వెళ్ళారు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత నీకు శరణు శరణు అంటూ నమస్కారం చేస్తున్నాను, రక్షించు. మా నుదుటి వ్రాతలు నువ్వే రాస్తావు, ఇలాంటి రాత నువ్వే రాసావా తండ్రి ఇప్పుడు అనగానే ఆయన ధ్యానంలో ఉన్నవాడు కళ్ళు విప్పి చిరునవ్వుతో వాళ్ళు పలకరించాడు. బ్రహ్మ రాసిన రాత కాదు ఇది, మీరు చేజ్యోతులలో తెచ్చుకున్నటువంటి గీత. బ్రహ్మ మీకు ఎంత మంచి రాత రాసినా నీచ సాంగత్యం వల్ల ఆ రాత కూడా తొలగిపోతుంది. బ్రహ్మగారు ఒక వ్యక్తిని 100 ఏళ్ళు బతకమని రాశాడండి, వాడికి విచక్షణ కూడా పెట్టాడట. అక్కడ ఏమంటాడా, 100 ఏళ్ళు బతకమని రాసి నువ్వు పాపాత్ములతో సాంగత్యం చేయకుండా పాపిష్టి పనులు చేయకుండా ఉంటేనే 100 ఏళ్ళు బతుకుతావు, వెకిలి వేషాలు వేస్తే నశిస్తావని రాశాడు. తెలుసుండి కూడా వెకిలి వేషాలు వేస్తాలా మరి, మనకు తెలియదా? రోజు సీసాలకు సీసాలు తాగితే చచ్చిపోతామో తెలియదండి. తెలుసుండి కూడా నేను అందులోంచి బయటపడలేనండి అని తాగేస్తే అప్పుడు ఏమవుతుంది, 100 ఏళ్ళు బతికేవాడు 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో చచ్చిపోతాడు. కుడి ఎడమ అయితే పొరపాటు లేదో అంటాడు, వెళ్ళిపోతాడు. అలాగే కొన్ని పనులు చేయకూడదని రాశాడు ఆయన. అవి చేస్తే అప్పుడు బ్రహ్మగారు కూడా ఏమీ చేయలేడు. ఎవడైనా తాను చేసిన కర్మల ఫలితమే అనుభవిస్తాడు. బ్రహ్మరాత కొంత, నీ కర్మ కొంత, ఇది బ్రహ్మ చెప్పిన మాట. అది మీకు చాలాసార్లు పురాణాల్లో చెప్పాను. దుర్యోధనుడికి 128 ఏళ్ళు అయి ఉంటే 60 ఏటే పోయాడు, ఇంకా 68 ఏళ్ళు బతకొలసినాడు, ముందే పోయాడు. ఎందుకు పోయాడంటే పాంచాలీ కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కుడు ద్రౌపదీదేవి జుట్టు ముడి పట్టుకుని ఈడ్పించాడు సభలోకి దుశ్శాసనుడితో, దాంతో మొత్తం కౌరవులు ఆయువే నశించిపోయింది. ముందుగా పోయారు వాళ్ళు. ఇలాంటి మహాపాపములన్నీ ప్రదక్షిణ చేస్తే పోతాయట, అందుకని ప్రదక్షిణ చేయాలన్నారు. తీర్థం తీసుకోమన్నారు గుళ్ళోకి వెళ్ళి. గుళ్ళోకి వెళ్ళి తీర్థం తీసుకుంటే ఆ తీర్థం వల్ల ఏమవుతుందన్నమాట, అకాల మృత్యు హరణం, అకాలంలో వచ్చే మృత్యు తొలగుతుంది, నువ్వు బతకవలసిన 100 ఏళ్ళు మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. భక్తితో తీసుకుంటే ప్రాయశ్చిత్తాలు అన్నిటికీ ఉంటాయి. నాయనలారా, నేను మీకు ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా పాపాత్ముని యొక్క యజ్ఞానికి వెళ్ళారు, దాని ఫలితం అనుభవిస్తున్నారు. ఇప్పుడు అయ్యింది ఏదో అయ్యింది, ఇప్పుడు మిమ్మల్ని రక్షించే బాధ్యత నేను స్వీకరించలేను, రక్షించే వ్యక్తిని చూపిస్తాను అనగానే మమ్మల్ని రక్షించేవాడు ఎవడండి, నువ్వు రక్షించలేనంటున్నావు, ఆ రక్షించే వ్యక్తి ఎవరు అని అడగ్గా ఇంకెవరు, ఏ ఈశ్వరుడి వల్ల మీరు సావు దెబ్బలు తిన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గాళ్ళు పట్టుకుంటే రక్షిస్తాడనగానే, రక్షిస్తాడా మమ్మల్ని చూడగానే భక్షిస్తాడా శిక్షిస్తాడో అని భయం. ఇన్ని సావు దెబ్బలు తిన్నాక మళ్ళీ ఇప్పుడు దగ్గరికి వెళ్ళి శివ అంటే ఎరా అని మిగిలిన ప్రాణం కూడా తీస్తాడేమో అని భయంగా ఉంది అన్నారట వాళ్ళు. ఓరి అజ్ఞానులారా, ఇంకా శివుడి తత్వం మీకు అర్థం కాలేదా? శివుడు అవ్యాజ కరుణామూర్తి, ఎన్ని పాపాలు చేసినా శివ అనగానే కరిగిపోతాడు ఆయన. అంతటి అమాయక దేవత ఆయన. అసలు ఈ ప్రపంచంలో కల్లా కపటం లేనివాడు అంటే ఆయన ఒక్కడే. అందుకేగా హిందీ వాళ్ళు భోలా శంకరుడు అంటారు. భోలా అనే హిందీ శబ్దమునకు అమాయకుడు, కల్లా కపటం ఎరగనివాడు. అందువల్ల భోలా అనేది సంస్కృతం కోసమా హిందీ పదం. భోలా శంకరుడు అంటే మాయ లేనటువంటి కపటం లేని శివుడు అన్నమాట. ఎన్ని పాపాలు చేసినా శివ శివ శంభు అనగానే శివశివ అన్నవా, అయితే నీ పాపాలన్నీ పోయాయి అంటాడు ఆయన. అంత తొందరగా అనుగ్రహిస్తాడు, ఇంకెవరు అంత తొందరగా అనుగ్రహించ. ఇప్పుడు మనం పెడదాం, ఆయన కాళ్ళ మీద పడదాం, మనతో పాటు శ్రీహరిని కూడా బట్టి కడదాం. శ్రీహరిని చూడగానే ఆయన శాంతచిత్తుడు అవుతాడు. ఆయన బ్రహ్మ విష్ణువుని ప్రార్థించడానికి వీళ్ళందరినీ వెంటబెట్టుకెళ్ళాడు. వీళ్ళంతా క్షీర సముద్రానికి వెళ్ళారు, శ్రీహరిని ప్రార్థించారు. ఆ పరమాత్ముడు కూడా వీళ్ళతో వచ్చాడు. ఇప్పుడు ఈ అందరూ కలిసి మహావేగంగా కైలాసానికి వెళ్ళారట.